లేకపోతున్నారు ఈ రోగం. కేనోపాయేన శామ్యతి, ఏ ఉపాయంతో ఈ రోగం కలుగుతుంది? అన్నిటిలోకి మానవుడికి ఆరోగ్యం గొప్ప బలం, ధనం. ఈ రోగ బాధ తట్టుకోలేకపోతున్నాను. తమ ఉపాయం వదస్వామి, ఉపాయం చెప్పు. త్వత్సేవాం కరవాణ్యహం, నీకు సేవ చేస్తానన్నట్ట. నువ్వు నాకు సేవ ఏం చేస్తారు బాబు? నీ చేతులు నువ్వును, అసలు నేను చూస్తేనే అసహ్యం వేస్తోంది, నువ్వు నా దగ్గర ఉంటే భయం వేస్తోంది. నాయన కొంచెం దూరంగా ఉండు అని అసహించుకున్నట్ట. కొంచెం దూరం వెళ్ళాడు పాపవాడు చిన్నబుచ్చుకుని. దూరంగా ఉండి మాట్లాడు, ఏమిటేమిటి? మంత్రాలు ఉంటాయా, జపాలు ఉంటాయా, వాటి వల్ల రోగాలు తగ్గుతాయా? ఓ అరి పిచ్చాడా, నేనే పిచ్చాడంటే నాకు మరో పిచ్చాడివి తయారయ్యావురా? ఎవడు చెప్పాడ్రా నీకు ఈ లోకంలో? నాకైతే ఈ లోకం మీద నమ్మకమే పోయింది. రోగంతో ఉన్న నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి రోగం తొలగడానికి మార్గం చెప్పమని నన్ను అడుగుతున్నావు. ఈ దరిద్రం నుంచి బయటపడలేక నేను ఏడుస్తుంటే నాకు ఒకే ఒక్క నమ్మకం, దైవం నాస్తి మనుర్నాస్తి గురుర్నాస్తి ఇది మే మతి. దేవుడు లేడు, మంత్రం లేదు, అసలు గురువు లేడు, ఇది నా బుద్ధి. ఇంకా నీకు నమ్మకం ఉందనుకో, ఎంత చెప్పినా సరే పొద్దునుంచి సాయంకాలం దాకా నేను ఎర్రజెండా పట్టుకుని దేవుడు లేడని వాగుతూనే ఉన్నా, నా మాట మీదే నీకు నమ్మకం ఉన్నట్టయితే, అథవా విద్యతే మంత్రో గురుర్వా దైవతంతత, ఇంకా నీకు మంత్రాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడనే నమ్మకం ఉంటే ఆ ఎదురుగుండా కూర్చున్నాడు దొంగడొకడు. కింతు పుష్కర మాసాధ్యం ఆగ్రుక్రీష్మం అనుంతిమం, ఆ పుష్కరుడనే వాడి దగ్గరికి వెళ్ళకు. వాడు పుష్కరుడు కాదు, మన పాలిటి పుష్కరుడు దొంగ, వాడి దగ్గరకు తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళు. నేను వాడి దగ్గరికి వెళ్ళి కిందకేడాది మంత్రం అడిగాను దారిద్ర్యం నుంచి బయటపడడానికి, వాడు తంతు అంటగట్టాడు. ఆ తంతుతో ఇలాగ తనుగుంటూ వస్తున్నాను తప్ప దేవుడు రాడు, దారిద్ర్యం పోదు, సంపద రాదు. మా ఐదారిది వీడెలాగండి, ఈ దుర్మార్గుడు ఎలాగ పురాణాలు చెప్పాడో, ఈ దుర్మార్గుడు మంత్రానుష్ఠానం ఎలా చేశాడో, యజ్ఞాలు ఎలా చేశాడో, వీడుట్టి దొంగ అన్నాడు. గురువులకి దొంగ గురువు అని గొప్ప గురువు ఇచ్చిన వాడు అనమాట వాడు, మహాకరుడు వాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, మా ఐదారిది నైమిషారణ్యం వంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలంలో ఉండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇక్కడికి రాగానే నా మనస్సే మారిపోయింది. నిజంగా కూడా పుష్కరుడి ఆ ప్రాంతంలోకి రాగానే అసలు సహజంగా నైమిషారణ్యం పవిత్రం, పైగా ఎదురుగుండా పుష్కరుడు ఆశ్రమం. ఆ స్థలంలోకి రాగానే అంత పూర్వం దాకా వేటాడదామని వచ్చినవాడు వీడు కూడా బాణాలు పుచ్చుకొని, కానీ వీడికి వేటాడాలనే కోరిక పోయింది, అహింసతో బ్రతకాలనే కోరిక వచ్చింది. నాకే హింస మీద దృష్టి పోయింది, అటువంటిది వీడు బ్రాహ్మణోత్తముడు అయ్యోండి, ఈ దౌర్భాగ్యుడు మంత్ర జపం చేస్తూ కొంగ జపం చేస్తున్నట్టున్నాడు, గురువులు తిడతాడు ఏమిట్రా, మంత్రం లేదు దేవుడు లేడంటాడు, ఇంత నాస్తికుడు అయిపోయాడు అనుకుని అటు చూశాడు. ఎందుకో ఏది వద్దంటే అక్కడికి వెళ్ళబుద్ధి వస్తుంది. ఈయన పుష్కరుడి దగ్గరికి వెళ్ళొద్దన్నాడుగా, కానీ ఈయన పుష్కరుడిని చూచాడు. ఆ పుష్కరుడి ముఖంలో ఏదో తెలియని ఒక బ్రహ్మతేజస్సు కనపడింది. ఈతడేదో పొరపాటు పడ్డాడు, ఆ మహానుభావుడి ముఖంలో వచ్చేస్తున్నది అనుకుని వీడు వద్దంటే అక్కడికే వెళ్ళడం మొదలెట్టట. ఒరే వెడతావా, వెళ్ళు, నీ కర్మ అంతే, అనుభవించు, శాపం పెట్టానన్నట. నువ్వు ఇందాక మంత్రం లేదన్నావు, మరి శాపం పెడితే ఎలా తగులుతుంది అంటే, మంత్రం లేకపోయినా కొంత జపం చేశానుగా శాపం తగులుతుంది అన్నట్టు వాడు. ఇది ఎంత గొప్ప విచిత్రమైన పద్ధతి అంటే, మంత్ర జపం చేస్తే సిద్ధి లేదు కాబట్టి మంత్రం లేదంటున్నాడు, అయినా మంత్ర జపం చేశాను కాబట్టి శాపం పెడితే తగులుతుంది అంటాడు. ఇది విచిత్రమైన స్ట్రాటజీ అన్నమాట. కొంతమంది దౌర్భాగ్యులు చూశారో లేదా, మనమంతా మతవాదులంట, ఏది హిందువులంతా తక్కిన మతాలు, మతాలు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏమి చంపేసినా ఏం చేసినా అది మతవాదం కాదట. అలాంటి కుహన జీవితం అన్నమాట వీడి, అంత దౌర్భాగ్యుడు అన్నమాట వీడు. పరమ నీచులు ఉంటారు కొంతమంది. ఇలా అన్నానని ఏమనుకోకండి, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టు కొండపత్రం కొట్టాడు చెబుతాను నేను. ఎందుకంటే ధర్మం ధర్మం అది, ఓ పక్కన లేదంటాడు, ఓ పక్కనేమో కొంత నమ్ముతానంటాడనమాట. ఒక దౌర్భాగ్యుడు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు, మా నాన్నగారు శిష్యుడు. ఎరా ఎందుకు గుండు కొట్టించుకున్నావు కదరా నువ్వు అంటే, వాడు పరమనాస్తికుడు అయినా నాన్నగారి దగ్గరకు వచ్చి మాత్రం హిందీ నేర్చుకునేవాళ్ళు అండి, వాడి కర్మయోగం అది. తండ్రి గారు ఎవరికైనా పాఠం చెప్పేవారు, ఒరే దేవుడు లేడు దేవుడు లేడు అంటూ తిరుపతి వెళ్ళి ఎందుకు గుండు కొట్టించేవారు అంటే, ప్రపంచ నాస్తిక సభలు జరిగాయి కదండి విజయవాడలో, అవి దిగ్విజయం అయితే గుండించుకుంటారని వెళ్ళారండి అన్నాడు. నిజంగా జరిగింది ఇది. ఇంక ఇందులో నేనే రమంత కూడా అశోక్ చెప్పట్లా, నా చిన్నప్పుడు ప్రపంచ నాస్తిక మహాసభలను అప్పట్లో కొంతకాలం విజయవాడలో చేశారు. ఆ సమయంలో నేను విజయవాడలో చదువుకుంటున్నాను కూడా, బీఈడి ట్రైనింగ్ చేస్తున్నాను. ఆ టైంలో వీడు వెళ్ళి ఈ నాస్తిక సభలు దిగ్విజయం అయ్యాయిట, అవి అయితే గుండించుకుంటాను అన్నట్టు వాడు, ప్రపంచ నాస్తిక సభలు. అందువల్లే ఇటువంటి పాపాత్మలకి సిద్ధి లేకుండా పోతుంది. ఈయన కావాలని అక్కడికే వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి
మహానుభావ రక్షించండి అన్నాడు. పరమనిష్టలో ఉన్న పుష్కరుల వారు కళ్ళు విప్పారు. అప్పుడు ఈయన ఎదురుగుండా ఉన్న రోగిని చూచి, నాయన పరమ కుష్ఠరోగంతో పీడింపబడుతున్నట్టుగా ఉన్నావు, ఎందుకు వచ్చావు నాయన, నా దగ్గర ఏముందని వచ్చావు, అడవిలో కూర్చున్నాను కందమూలాలు తింటున్నాను అన్నట్ట. ఏమి ఎరగనట్టు వీడిని పరీక్షించడానికి, ప్రభు మీరు ఏం తిన్నారో నాకు అనవసరం, అనుగ్రహిస్తారని వచ్చాను, మీరు ఊ అంటే ఇక్కడ కూర్చుంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్ట. కూర్చోను ఆయన అన్నాడు. తండ్రి నేను పరమ పాపాత్ముణ్ణి, ఈ జన్మలో అయ్యి ఉండొచ్చు పూర్వజన్మలో అయ్యి ఉండొచ్చు, పరమ పాపం వల్లే రోగం వస్తుందని విన్నాను నేను. ఆ రోగం కూడా కుష్ఠరోగం, శరీరం నశించిపోతోంది, శీర్యమైపోతోంది, పుళ్ళుపడి రసికారుతోంది, ఒంటి నుంచి రక్తం కారుతూ ఉంటే అందులోనేమో ఈగలు దోమలు దూరుతున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి, వేళ్ళు కూడా మొనలు ఊడి కింద పడిపోయాయి, ఎలాగో దుర్భరంగా బతుకుతున్నాను. అయినా దౌర్భాగ్యాన్ని బోయవాణ్ణి గనక జంతువులు వేటాడుకునే తింటూ ఉంటాను. ఇప్పుడు మీ పాదాలు పట్టుకుంటున్నాను, ఏం చేస్తారో తెలియదు. గాలోయం మృగయుహు నీచహ, నేను నీచుణ్ణి, వాడు పాప అలా చెప్పాడు, గాలుణ్ణి, జంతు హింసతో బతుకుతాను, మీరు ఏదన్నా మార్గం చెబితే ఈ రోగం నుంచి విముక్తి పొందుతాను, ఏం చేస్తారో చేయండి అన్నాడు. ఇది ఎక్కువ మాట్లాడడం రాదు పాపం వాడికి. అప్పుడు ఆయన ఏం చేశాడు, నాయన నేను అంత తేలిక ఎవరిని రానివను, నా దగ్గర ఇంటర్వ్యూలు ఉండవు, నేను ఎప్పుడు పిలుస్తానో అప్పటిదాకా నీకు ఓపికగా ఉండగలిగితే ఉండన్నట్ట. అక్కడి నుంచి వీడికి పరీక్ష, 30 రోజుల పాటు రోజు గురువుగారు కిక్కులు మనకుండా కూర్చునేవాడు, వీడికి ఏ చూడటం కూడా లేదు. అయినా వీడు పొద్దున్నే స్నానం చేయటం, జాగ్రత్తగా పొళ్ళకి పసరు రాసుకోవడం, ఎదురుగుండా కూర్చుని గురువుగారు మాట్లాడినా మాట్లాడిపోయినా అలా నమస్కారం చేసి ఉండేవాట. గురువుగారు ఉండి మళ్ళీ ఇవాళ వచ్చానండి, నిన్న వచ్చానండి, 8:30కి రమ్మన్నారండి, మళ్ళీ ఇవాళ రమ్మన్నారండి, ఇవాళ వస్తే మళ్ళీ రేపు రమ్మన్నారండి, ఎన్ని రోజులు రమ్మంటారండి, అసలు నువ్వు గురువా బరువా, ఇవేం మాట్లాడలేదు. నెలాళ్ల పాటు చాలా భయంకరమైన పరీక్ష పెట్టాడు గురువుగారు. కిక్కురు మనకుండా కూర్చున్నాడు, గురువుగారు పడుకుంటే పడుకున్నాడు, గురువుగారు తినమంటే తిన్నాడు, లేదు ఆయన మాట్లాడకపోతే కిక్కురు మనకుండా కూర్చున్నాడు. నెల్లాళ్ళు గడిచాక గురువుగారు ఏం చేశారు, వీడి చేతులు కొంచెం పుళ్ళయ్యి చివరి మనలు ఊడిపోయి ఉన్నాయి కదా, వాడిని పిలిచి, ఒరే ఇక్కడ ఒక తిత్తి ఉంది దాన్ని వెయ్యిరా అన్నట్టు. యజ్ఞం చేసేటప్పుడు పూర్వం యజ్ఞగుండంలో బాగా మంట రావడానికి ఓ చిన్న కమ్మరి కొలిమి వంటి కొలిమి పెట్టుకున్నాడు ఆయన. ఆ కొలిమికి ఓ తోలు తిత్తి ఉంది, ఆ తోలు తిత్తి నొక్కితే గాలి వచ్చి యజ్ఞగుండంలో మంట మండుతుంది బొగ్గుని, ఈ తిత్తి వెయ్యి అన్నాడు. వీడు తిత్తి వేశాడు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా తిత్తి వేస్తూనే ఉన్నాడు, చెయ్యంత మంట వచ్చేస్తున్నా సరే. కాసేపు ఉన్నాక గురువుగారికి చూశాడు, తిత్తి వెయ్యి అన్నాడు. అంతే అలా వేస్తూనే ఉన్నాడు. 3 రోజుల పాటు ఆ చేతి బాధని సహిస్తూ గురువుగారు వేయమంటున్నారు కనుక వేసి 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 స్పృహ తప్పిపోతుంటే అలా పట్టుకుని వేస్తున్నట్ట. అప్పుడు గురువుగారికి జాలి కలిగింది, ఒరే నువ్వు సామాన్యుడు కాదు రోయ్, నేను నిన్ను పరీక్షించడం వెనక అతను కారణం ఉన్నదిలే, నేను మొండిగా పరీక్షించాననుకోకుండా నెగ్గావు, ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఒకటి ఉన్నది, 5 నిమిషాలు వీపటి తిప్పి దూరంగా కూర్చో, నేను పిలిచేదాకా ఇటు వెనక్కి తిప్పకు, వెనక్కి తిప్పావా భ్రష్టుడు అవుతావు అన్నట్ట. వెంటనే గురువుగారికి వీపు చూపిస్తూ వెనక్కి తిరిగిపోయాడు. అప్పుడు ఈయన తాను కూడా వీడికి వెనక వైపుకి తిరిగి, అంటే శిష్యుడు అటు తిరిగి ఉన్నాడు, గురువుగారు ఇటు తిరిగారు, ఇద్దరూ పరస్పర విరుద్ధంగా తిరిగారు. పక్కకి తిరిగి వెంటనే హనుమంతుడికి ఒక నమస్కారం చేశాడు. ఆంజనేయ మహాత్మా రమ్మనగానే టక్కన హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. పిలిస్తే పలుకుతాడు ఆయనకి దైవం, తండ్రి ఇతడు గాలుడని పేరు కలిగిన ఒక బోయవాడు, రోజు జంతువులు వేటాడు తింటాడు, రోగంతో ఉన్నాడు, నాకెందుకో వీడు యోగ్యుడు అనిపిస్తున్నది, అయినా ఇంకా నాకు మంత్రం ఇచ్చేటప్పుడు ఒక అనుమానం, కథం మంత్రస్యతే ప్రభో, ఈ బోయవాడికి చూస్తూ చూస్తూ రోజు జంతువుల్ని చంపేవాడికి ఎలా మంత్రం ఇవ్వను, యోగ్యుడా కాదా, బాధతే మా మహర్నిశం, ఈ సందేహం నన్ను పీడిస్తోంది 3 రోజులుగా, అయంతు చిరరాత్రాయమాముపాస్తే కృతాంజలిహి, చేతులు జోడించి నల్లాళ్ళు సేవించాడు, తిత్తి వెయ్యంటే అలాగే బాధని సహిస్తూ వేశాడు, ఈ గురుభక్తి ఇంకెవరి దగ్గర లేదు నేను చూశాను, ఇటువంటి గురుభక్తుడికి మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ మంత్రం ఇవ్వడానికి కుదరకపోతే రోగం ఎలా తొలగించాలని అడిగాడు. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు చెబుతున్నది హనుమంతుడు గురువుగారికి చెబుతున్నాడు, నాయన ఈ కుర్రవాడికి మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అనుమానం, మన్మంత్రజాల విషయే మద్భక్తి మయ్యపి ద్విజ ఉపదేశ గురువు చాపి భక్తిరేవాత్ర కారణం, నా మంత్రం ఎవరికైనా ఇవ్వాలంటే వారికి కొన్ని అర్హతలు ఉంటే చాలు, అందులో ఒకటి నా భక్తుండని నమ్మడం, ఉపదేశం ఇచ్చే గురువుగారి మీద విపరీత భక్తి ఉండడం, మళ్ళీ మామూలు భక్తి కాదు గురువుగారే దేవుడు అనుకోవడం, ఈ రెండు ఉంటే, అంటే నా మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి, ఈ రెండు నమ్మకాలు ఉంటే వాడు ఎవడైనా సరే వాడికి మంత్రం ఇవ్వచ్చు, ఆ నమ్మకం లేని వాడికి ఇవ్వద్దు. నాలుగు శ్లోకాలు వరుసగా చెప్పాడు ఆయన. శూద్రోవా విప్రకీర్ణోవా వైశ్యోవా క్షత్రియోపివా విప్రోవా యశ్చ కశ్చాపి యోషద్వా పురుషోపివా మన్మంత్ర విషయే సర్వే పాత్రాణ్యేవ న సంశయః. వాడెవడో నాకు అనవసరం, వాడు శూద్రుడా విప్రుడా వైశ్యుడా క్షత్రియుడా లేక విప్రుల్లో మళ్ళీ వెలివేయబడినవాడా లేక కులాల్లో కల్లా గొప్పవాడా డబ్బు ఉన్నవాడా లేనివాడా స్త్రీయా పురుషుడా, యోషిద్వా అన్నాడు అంటే స్త్రీయా పురుషుడా, ఈ విషయం నాకు అనవసరం. మన్ మంత్ర విషయే సర్వే పాత్రాణ్యేవ న సంశయ, నా మంత్రం ఇవ్వడానికి కులం లేదు మతం లేదు జాతి లేదు, ప్రాణి ఎవరైనా అవ్వచ్చు, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు, పాత్రత ఉండాలి కాకపోతే అర్హత ఉండాలి. ఏమర్హత? మంత్రం మీద, మంత్ర దేవత మీద, గురువు మీద సమానమైన భక్తి ఉండాలి. భక్తి ఉంటే వాడు ఎవరికైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇది హనుమంతుడు చెప్పిన మాట. ఇంకా మనం నమ్మకపోతే మనం ఏం చేస్తాం, పలానా వాడికి మంత్రం వచ్చా ఇవ్వకూడదా, ఆడు చేయకూడదు వీడు చేయకూడదు అనేది ఒట్టి మాట. గురువుగారు వాడి మీద అభిమానంతో ఇస్తే వాడు పుచ్చుకోవచ్చు వాడు చేసుకోవచ్చు ఇద్దరు కూడా. వంచకాయ మోసగాడికి ఇవ్వకూడదు. మోసగాడికి ఎప్పుడు గురువులు మోసం చేసేవాళ్ళు ఎంతమంది లేరు, ఉన్నారు. రోజు గురువులతో అబద్ధం ఆడేవాడు, నేను కొన్ని లక్షల మందిని నేనే చూశానంటే ఆ రోజుల్లో మరి ఆయన కూడా చూసే ఉంటాడు కాబట్టి చెప్పాడు. వంచకాయ వంచకునికి ఇవ్వకు, కృతజ్ఞాయ చేసిన వేలు మరిచేవాడికి ఇవ్వకు, దాంబికాయ దంభంతో ఉండేవాడికి ఇవ్వకు, అంటే అహంకారం అనమాట వాడికి. నేను గురువుగారికి గొప్ప భక్తుడిని, గురువుగారికి బాగా సేవ చేస్తాను, అది ఇచ్చాను ఇది ఇచ్చాను. నాలుగు రోజులు పోయాక అసలు మాట్లాడకూడదు తెలుసునండి. దాంబికుడిని ఎవరంటారో తెలుసా? ఏదన్నా ఇచ్చాక మర్చిపోవాలి, ఈ చేత్తో ఇస్తే ఆ చేతికి తెలియకూడదు. ఇవాళ ఇచ్చి గురువుగారు నేను మీకు గుర్తున్నానా అన్నాడు ఒకడు ఉపన్యాసం అయ్యాక. ఎవరండి అని అడిగాను. అదేంటండి, 5 ఏళ్ల క్రితం మీరు ఉపన్యాసం చెబుతుంటే 5 రూపాయలు చదివించింది నేనేనండి. 5 ఏళ్ల క్రితం 5 రూపాయలు చదివిస్తే నాకు గుర్తుంటుందా? ఏం గుర్తుంటుంది నా, నేనే నాకు గుర్తులేను ఇప్పటికీ. 4-5 సార్లు చూస్తే కానీ నయ్యం. మొదట్లో మావిడ చాలా రోజులు 4-5 రోజులు పోయాక ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్న ఆవిడ్ని. నాకు పురాణాలు గుర్తుంటాయి తప్ప మనుషులు చాలా కాలానికి గుర్తుండేవారు కదనమాట. తర్వాత తర్వాత ఇప్పుడు కొంచెం 5-6 సార్లు చూశాక ఓహో 5-6 సార్లు వచ్చారు కనుక ఈయన హరిగారు, ఈయన నా సత్యనారాయణ గారు, ఈవిడ లక్ష్మి గారు, ఈవిడ అరుణ్ గారు, ఈయన రంగారెడ్డి గారు అని తెలుస్తుంది తప్ప ఇప్పటికి కూడా చాలామంది తెలియదు. రోజు వచ్చి దగ్గరికి వస్తే తప్ప. కానీ అదే పురాణం అడగండి, ఒక్కసారి చదివితే గుర్తుండిపోతాయి. మరి లౌకిక ప్రపంచంలో ఉంటే అవి గుర్తుండవు, అవి ఉంటే ఇవి ఉండవు, ఏదో ఒకటే ఇస్తాడు పరమాత్ముడు. ఇవి అవి కూడా గుర్తుండే మహానుభావులు చాలామంది ఉంటారు. నేను దానికి అతీతుండి మరి ఎందుకు చెబుతానంటే, నేను అప్పుడెప్పుడో ఇచ్చాను నేను ఇచ్చాను అని అస్తమాటు ఇచ్చిన దానిని గుర్తుకు తెచ్చుకునేవాడు, వేషభాషలతో అహంకరించేవాడు, తనకి గుర్తింపు ప్రత్యేకంగా కోరుకునేవాడు, వీళ్ళందరినీ దాంబికులు అంటారు. అటువంటి వారికి కూడా మంత్రం ఇవ్వకూడదు. అతిలోభినే బాగా పిసినగొట్టుతనం అనమాట వాడు, పిసినగొట్టుకి ఇవ్వకూడదు. గురు విశ్వాసహీనాయ, గురువుగారి మీద విశ్వాసం లేనివాడు అంటల్లా, తక్కువ విశ్వాసం ఉండేవాడు. అసలు విశ్వాసం లేకపోతే రాడుగా గురువు దగ్గరికి. కానీ విశ్వాసహీనుడు అంటే విశ్వాసము తక్కువగా ఉన్నది. చాలామందికి గురువుగారి మీద నమ్మకంతో వస్తారు, కానీ ఉండవలసినంత కొండంత నమ్మకం లేదు. అదే ఉంటే ఏనాడో మనం చేసే మంత్రం మనకు అనుష్ఠాన ఫలితం ఇస్తుంది. నదేయం మంత్రముత్తమం, ఇటువంటి వారికి మంత్రం ఇవ్వరాదు. ఈతడు మహాత్ముడు, నీ మీద భక్తి కలిగిన వాడు, నేనంటే నమ్మకం ఉన్నవాడు. నీకు తెలుసు కదా వాడికి, నువ్వు నెలలాళ్ల పాటు పరీక్షించావు, 3 రోజుల పాటు వాడి చేత తిత్తి వేయించావు, అయినా వాడికి ఇక్కురు మండల్లా, ఇంకెంతకంటే ఏమిటయ్యా, ఇచ్చేయి అన్నాడు. నువ్వు వాడికి మంత్రం ఇచ్చేయి అనగానే, హనుమ ఈ శ్లోకములను నేను పరాశరుల వారికి ఇస్తాను, వారు పరాశర సంహితలో రాస్తారు, దానిని ప్రామాణికంగా తీసుకుని గురువులు శిష్యుడికి భక్తి మాత్రం శ్రద్ధ మాత్రం ఉంటే చాలు వారికి మంత్రం ఇవ్వచ్చు అని చెబుతారు. ఇది కలియుగంలో కలవు పరాశర స్మృతి. కలియుగంలో పరాశరుడే మనకి ప్రామాణికుడు తెలుసుగా మీకు, అందువల్ల ఆయన చెప్పిన దాన్ని అనుసరించాలి అని చెప్పారు అప్పుడు అక్కడ. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకునే మేము అప్పుడప్పుడు మంత్రాలను మీ చేత ఉచ్చరింపజేయిస్తున్నాం. గురుభక్తి ఉంది అనే నమ్మకం ఉంటే నమ్మకం లేకపోతే అది మాకు దోషం కాదు. బయటికి వెళ్ళాక గురుభక్తి లేకుండా జపిస్తే సిద్ధి అంతది సరికదా, అపసిద్ధి వస్తుంది. ఇప్పుడు హనుమంతుడు మాయమైపోగానే శిష్య ఇటు తిరిగి అన్నాడు ఆయన. గాలుడు ఇటు తిరిగాడు, నాయన మంత్రోపదేశం చేస్తాను, పక్కనే గోమతి ఉన్నది అందులో హాయిగా స్నానం చేసి ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అన్నాడు. పాత శిష్యుడు పరిగెత్తుకు వెళ్ళాడు కదా, కానీ నేను ఏమన్నాడు తెలుసా, స్నానం చేయడానికి వెళ్ళమంటారా అండి, స్నానం చేయడానికి నదీ తీర్థంలో కడమంటారా, నాకు అవేమి వద్దు, మా గురువుగారి పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లే నిజమైన తీర్థం. తదేవ పుష్కరంగంగా తదేవ కుశికాత్మజ. అసలు వాడికి ఎంత గొప్ప ఊహ, గురువుగారు అని వెంటనే గురువుగారి కమండలానికి పక్కనే ఒక చిన్న తొట్టు ఉంది, ఆ తొట్టులో నీళ్లు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసి మళ్ళీ తన వేళ్ళు తగిలితే ఆయనకి ఎక్కడ రోగం వస్తుందో అని బాధపడుతూ పాపం ఆ నీళ్ళని కమండలంతో పోసి ఆ నీళ్లు కిందకు వచ్చాక పాదాలు కూడా తాకల, గురువుగారి పాదాలను తాకూడదని ఒక శాస్త్రం ఉన్నది. ఆయన అడిగితే కానీ గురువుగారిని అడిగి ఏమయ్యా తాకునాయనా అని గురువుగారు కనుక అనుజ్ఞ ఇస్తే తప్ప, లేకపోతే గురువుగారి పాదాలు సాధారణంగా తాకకుండా బయట నుంచే నమస్కరించాలి. పైగా రోగి కదా, అందుకని నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళ మీద పోసాడు గురువుగారి కాళ్ళ మీద. ఆ నీళ్ళలాగా కారుతురే ప్రవాహం ఆ నీళ్లు నెత్తిమీద తలుకుని తదేవ పుష్కరం, ఇదే పుష్కర తీర్థ స్నానం, రాజస్థాన్లో మొట్టమొదటి పుష్కరం పుట్టింది. అవన్నీ మీకు పుస్తక రూపంలో ఇస్తున్నారు, హరిగారు చాలా మహోపకారం చేస్తున్నారు. అందులో పుష్కర స్నాన సంకల్పం, కాశీ హరిద్వార సంకల్పం, నేను 12 పుష్కరాల యొక్క ఉత్పత్తి ఆ నదుల ప్రభావం రాశాను. కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా చాలా జాగ్రత్త దిద్దాం, ఇవన్నీ అందులో ఉన్నాయి, చెయ్యదగినవి చెయ్యదగనవి, అవన్నీ హాయిగా బుక్లెట్ అంతా తీసుకోండి. అసలు పుష్కరం ఎలా పుట్టిందో అందులో ఉంటుందన్నమాట. అజ్మీర్ దగ్గర రాజస్థాన్ దగ్గర పుష్కరం అనే పేరుతో మొదటి నది పుట్టింది, అదే అసలు పుష్కరం అంటే. అక్కడి నుంచి 12 నదులకి వ్యాపించాయి. ఆ పుష్కరంలో స్నానము చేస్తే ఎంత ఫలితమో, నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్ళవే, అంటే నీ పాదజలం ఉన్నదే అదే పుష్కరం, అదే గంగ. తదేవ కుశికాత్మజ, కౌశికీ నది కూడా అదే, అదే గంగ, అదే గయా, అదే ప్రయాగ, అదే కాశీ. ఎంత అత్యద్భుతంగా చెప్పేశాడు వాడు. తథా న గంగా న గయా న కాశీ ననైమిషన్నో మథుర న పుష్కరం పునాతి సద్యో బదరీవ నన్నో. తండ్రి ఇక నాకు గంగ లేదు, గయ లేదు, కాశీ లేదు, బదరీవనం లేదు, సకల తీర్థయాత్రలు నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లలో ఉన్నాయి. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారుగా, సకల తీర్థాల్లో స్నానం చేసి అన్ని యాత్రలు చేసిన పుణ్యం వచ్చినట్టే, ఇక మంత్రోపదేశం చేయండి అన్నాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు తెలుసా, ఓరి ఓరి ఆశ్చర్యంగా ఉన్నది, నేను కూడా మా గురువుల దగ్గర ఇలా ప్రవర్తించలేదు అని వెంటనే తన కాళ్ళ నీళ్లు కడగ్గా వచ్చే నీళ్లు చేత్తో తీసుకుని ఆ మట్టితో కూడిన నీళ్లు మీదలా చటుకుని చల్లాడు. చల్లగానే ముందు చర్మం పోయి అంత దాకా చాలా పుళ్ళతో బాధపడుతున్నాడు వాడు. ఈ చర్మం అంతా చిట్లిపోయింది, ఊడిపోయింది, పుళ్ళు పడ్డాయి, ఆ పుళ్ళన్నీ పోయాయి, వేళ్ళు వచ్చేసాయి, చర్మం యథాప్రకారంగా కాంతివంతంగా వచ్చేసింది. పూర్తిగా రోగం తొలగకపోయినా ముందు శరీరం దేహస్థితి రోగానికి ముందు ఎలా ఉంటుందో అలా వచ్చింది. వాడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అర్థమైందా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, నీ పూర్వజన్మలో చేసిన మహాపాపమే వ్యాధి రూపంలో పీడిస్తున్నది. వాళ్ళ మనకి రోగం వచ్చిందంటే అది పూర్వజన్మలో చేసిన మహాపాపము, అందుకని పూర్వజన్మలో చేసిన పాపం గురుపాదోదకంతో తొలగింది. ఇక హనుమంతుడు అనుగ్రహం పొందడానికి నీకు మంత్రం ఇస్తున్నాను అని అదే మంత్రం ఓం శ్రీం శ్రీ సువర్చల హనుమతే నమః అనే మంత్రాన్ని ఇతడికి ఉపదేశించాడు. ఈ హనుమన్ మంత్రాన్ని గురువుగారు చెప్పిన చోట ఎదురుగుండా కూర్చుని మళ్ళీ గురువుగారి అరికాళ్ళ కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకుని భక్తితో చేశాట. 3 రోజులు, ముందు గురు ప్రార్థన, ఆ తర్వాత మంత్ర ప్రార్థన. 3 రోజు మధ్యాహ్న సమయమునకల్లా పెద్ద ఉష్ట్రం మీద, ఒంటి మీద హనుమంతుల వారు పెద్ద గద పుచ్చుకొని కిరీట ధారణ చేసి పసుపచ్చని బట్ట కట్టుకొని మంచి మేరుపర్వతం వంటి కాంతితో అపూర్వమైన మెరిసిపోతున్న 2 కళ్ళతో అద్భుతమైన ఓంకారంలా కనపడుతున్న తోకతో ఆకాశాన్ని అంటుతున్న దేహంతో ఎదురుగుండా సాక్షాత్కరించాడు. కేవలం 3 మధ్యాహ్నం, అనగా పూర్తిగా 3 కూడా అలా 2.5 అలా 3 మధ్యాహ్నానికి. అప్పుడు ఆయన భక్తితోటి, నేను బోయేవాణ్ణి, చదువురాని వాణ్ణి, కానీ తండ్రి చదువురాకపోయినా మా గురువుగారి అనుగ్రహంతో ఆయన ఇచ్చిన మంత్రప్రభావంతో ఇంత వెంటనే ప్రత్యక్షమయ్యావో, అపార కరుణా స్వరూపుడు అనగానే హనుమంతుడు ప్రేమగా నిమిరి, ఇప్పుడు నీ శరీరం అపూర్వ కాంతితో ధగధగలాడుతున్న సువర్ణ వర్ణంతో ఉంటుంది, నీ భార్య కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మీ ఇద్దరు 2000 సంవత్సరముల కాలం భూలోకంలో జీవించండి, హాయిగా సుఖంగా జీవించి ఈ మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేసి చివరి రోజుల్లో నా లోకానికి రండి. ఉన్నంతకాలం కూడా ఆయువు ఆరోగ్యంతో సంపదలతో పాటు జీవించండి అన్నాడు అని నిమిషాల్లో అదృశ్యుడైపోయాడు. అప్పుడు ఇంత అద్భుతమైన దేహకాంతితో అసలు ఈ జన్మలోకి ఈ రోగం పోతుంది అనుకోలేదు పాపం ఆయన. ఈ రోగంతో అంతమైపోతాననుకున్నవాడికి మళ్ళీ పూర్వం కంటే వైభవమైన దేహం వచ్చింది, చర్మకాంతి పెరిగింది, ఆరోగ్యం వచ్చింది, అన్ని వరాలు పరమాత్ముడిచ్చి వెళ్ళాడు. పైగా అన్నిటికీ మించి అసలు ఆయన దర్శనమవ్వడం. అందుకే ఆనందంతో వెళ్ళి గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో కడిగేశాట. తండ్రి, నేనేం పుణ్యం చేశానో తెలియదు, నా పుణ్యం కంటే నా సేవ కంటే నీ కరుణ గొప్పది. కొన్ని వేల జన్మలు తపస్సు చేసినా లభించని హనుమంతుని సాక్షాత్కారం కేవలం నీ కరుణ వల్ల లభించింది అనగా, వెర్రివాడా, ఇది నా కరుణకి కాదురా, నీ కృషి కూడా. మొండితనంతో విసుక్కోకుండా నా పరీక్షలో నెగ్గావు. గురు పరీక్షలో నెగ్గినవాడు ఎవడైనా ఉచ్చ స్థితికి వెడతాడు, లేదా నీచ స్థితికి పోతాడు. నీ కర్మయోగం వల్ల నువ్వు సాధించిన ఘనత అనగా, లేదు తండ్రి ఇదంతా నీ అపార కరుణే, నేనంత నా బతికంత అవ్యాజ కరుణామూర్తి అన్నారు గురువు అంటే అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడే ఉండిపోతానన్నాడు. లేదురే అబ్బాయి, ఇందాక హనుమంతుడు ఏమన్నాడు, ఇంటికెళ్ళు, నీ భార్యతో హాయిగా 1000 ఏళ్ళు కాపురం చేయి, ఆ తర్వాత నా లోకానికి రమ్మన్నాడు. ఇప్పుడు హనుమంతుడు ఆజ్ఞని కాదని గురువుగారి దగ్గర ఉండిపోతానంటే ఎలా రా నాయన అన్నాడు ఆయన. గురువుగారిని చూస్తుంటే పరబ్రహ్మను చూసినట్టుంది. నిన్ను వదిలి నీకు దూరంగా ఎలా వెళ్ళగలను, గురువే దైవం, గురువే సమస్తం, గోవిందుడి కంటే గురువే నాకు ఇష్టం, ఈ గురువుకి దూరంగా వెళ్ళలేకపోతున్నాను, అయినా మీరు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి తప్పనిసరి వెడుతున్నానని వదలలేక వెనక్కి తిరుగు చూస్తూ కన్నీళ్లు గారుస్తూ వెళ్ళిపోయాడు పాప ఆయన. అది భక్తి అంటే, అసలు గురువుకి దూరంగా ఉండలేరు కొంతమంది. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెడుతూ ఉంటే ఎంత ఏడ్చాడండి సారథి దారుకుడు, నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నుడువని జక్వత నీరసంబు. తండ్రి, నిన్ను చూడని కళ్ళు నిష్ఫలం అవుతాయి అప్పటి నుంచి, నువ్వు చెబుతున్నావు అంతటా ఉంటాను నిన్ను మళ్ళీ నా దగ్గరికి తీసుకెడతానని, అయినా నువ్వు విడిచిపెట్టాక శరీరం నేను ఇంకా కొంతకాలం బతకాలంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. ఈ కళ్ళతో రోజు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూశాను, రేపటి నుంచి దేన్ని చూడను, చూడకపోతే ఉండలేను, ఈ కళ్ళు దండక కదా, గుడ్డి కళ్ళు ఉంటే ఎంతకంటే నయం కదా. నాలుగుతో కృష్ణ వాసుదేవ పరంధామాన్ని స్తుతించాను, నువ్వు కనబడకపోతే రేపు ఎవరిని స్తుతించను. కన్నులను చూచి మమ్ములగా రవింపు, కళ్ళతో నన్ను చూచి గౌరవించు అని ఏడ్చాడైనా భాగవతంలో చదివినప్పుడల్లా గుర్తొస్తుందన్నమాట. తన ఇష్టగురువు, తన దైవం, తన సర్వస్వం అతడు కనబడకపోతే నిజమైన శిష్యులకి అంత బాధ వస్తుందన్నమాట. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన గురువుల్ని తలుచుకుని శిష్యులు ఎంతోమంది ఏడ్చారు. రమణ మహర్షి శిష్యులు అలా ఏడ్చారు. చంద్రశేఖర సరస్వతుల వారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు మా నాన్నగారు పడిన బాధ అంతా ఇంత కదా, ఎంత జ్ఞాని కూడా, ఎందుకంటే ఆ ఇద్దరికి అంత అనుబంధం ఉండేది, నడిచే దేవుడు ఆయన. ఇలాగా ఆత్మీయ బంధం ఒకటి ఉంటుంది మనకి. కాబట్టి సహజంగా లోకంలో గురువుగారిని వదిలి వెళ్ళలేక సరే తప్పదు కనుక బయలుదేరాడు. ఇంతలో గాలుడు ఇంటికి బయలుదేరినవాడు దూరంగా వటవృక్షం పక్కన గుడిసె వేసుకుని కూర్చున్న ధ్వజదత్తుడు చూచాడు. చిచ్చి వీడి దౌర్భాగ్యుడు, మా గురువుగారిని తిట్టాడు, ఆ గురువు దొంగ గురువు, వెళ్ళొద్దన్నాడు. వాడితో తగాదా పడ్డ నాకు ఇష్టం లేదు, వాడి ముఖం చూడటం ఎందుకు, కనబడకుండా పక్కన నుంచి ముఖం తిప్పుకు పోదాం అనుకున్నట్ట. గుర్తుపెట్టుకోండి, గురునింద చేసేవాడి ముఖం చూస్తే మహాపాపం. మనకి ఇష్టమైన గురువు ఉంటాడే, మన గురువుగారిని ఎవరైనా తిట్టారా పాపం వచ్చి లాగి ఒకటి కొట్టేమన్నాడు అంతే. భీముడు చెప్పాడు, బలరాముడిని ఒకడెవడో తిట్టాడు, వాడి పేరు రుక్మి, స్వయంగా కృష్ణుడి భావమరిదే, ఇంకొక మాట మాట్లాడమంటే గదతో నీ తల పగలగొడతాను, గురునింద చేస్తూ ఉంటే అటువంటి వాడిని వెంటనే చంపేయమని శాస్త్రం చెబుతున్నది, చంపడం ఇష్టం లేకపోతే వెంటనే పక్కకి తొలగి వెళ్ళిపోవాలి, వాడితో మాట్లాడకూడదు, అనవసరంగా ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి మన గురువుల్ని ఎవరైనా నిందిస్తూ ఉంటే ఒక్క క్షణం అక్కడ ఉండకూడదు, సహించకూడదు, మహాపాపాలి. వీడు దుర్మార్గుడు గురువుగారిని వెళ్ళి తిడతాడేమో దగ్గరికి వెడితే, అందువల్ల వీడి ముఖం చూడటం తప్పు, అలాగని మా గురువుగారిని తిడితే కోపం వచ్చి వీడు ఏదన్నా అంటే అదో దోషం ఎందుకు వచ్చింది అనుకుని ముఖం చాటేసుకుని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాడు చూడనే చూసేశాడు. చూసామన్నట్ట, ఏమయ్యో ఇలా రా అన్నాడు. ఓ అరే దౌర్భాగ్యడా, నేను ముఖం పక్కకి తిప్పు పెడుతున్నా సరే నన్ను చూసి గుర్తించేవట్రా అనుకుని తప్పదుగా మరి దగ్గరికి వెళ్ళాడు. నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు ఆయన. ఎక్కడో ఏమిటి. ఆ మధ్యన నెల మీద 3 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చాను, నువ్వేగా ఆయన దగ్గరికి వెళ్ళొద్దన్నావు అన్నట్ట. ఓహో, ఏది ఒళ్ళంతా పుళ్ళతో అసహ్యమైన వత్సలతో ఉన్న కుష్ఠరోగివి, గాలుడనే పోయేవాడివి, నువ్వేనా అన్నట్ట. అవునండి. ఒరే ఆశ్చర్యం రా నాకు ఇది, ఆ రోజున నీ శరీరం అంతా పరమ జుగుప్సగా ఉంది, ఒళ్ళంతా పుళ్ళు, రసి కారింది, ఆ రసి మీద ఏగలు ముసిరాయి, జుట్టు అసహ్యంగా ఉంది, ముక్కు తప్పడైపోయి ఉంది, చర్మం చిట్టిపోయి వేళ్ళు పోయి, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న నువ్వేమిటి ఇంత బంగారపు రంగులోకి వచ్చి దగదగ వెలిగిపోతున్నావు, ఎంత అందగాడివైపోయావు, ఏ మేకప్ చేయించుకున్నావు ఏమిటి అన్నట. మేకప్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్యాకప్ అయ్యాను అన్నాడు. ఆయన నాయన అది అక్కడున్నాడు చూసావా మహానుభావుడు, పుష్కరస్తు మహాయోగి గురుర్గౌరవ గోచర నిజ పాదోదకే నైవ దుర్దశాం మే జహారస. పుష్కరుడనే ఆ మహాయోగి, పరమ మంత్రవేత్త, కరుణాస్వరూపుడు నా కంటికి దేవుళ్ళగా తగిలాడు ఆ రోజున. ఆయన దగ్గరికి వెళ్ళాను, నేనేం కష్టపడలా, ఆయన కాళ్ళు కడగ వచ్చిన నీళ్లు మీద తల్లడంతో నాకు ఈ భాగ్యం పట్టింది. మా గురుపాదోదకం వల్ల నేను బాగుపడ్డాను, నాకు వేరే మంత్రం అది ఏమీ తెలియదు, ఆయన ఏమిస్తే చేసుకున్నానంతే అన్నాడు. ఆయన అది మంత్రం గొప్ప లేకపోతే కాదో నాకేం తెలుసు, ఏది మంచో ఏది చెడ్డో విచక్షణా జ్ఞానం నాకెక్కడున్నది, కేవలం ఒక పోయేవాడిని, హింసతో బ్రతికేవాడిని, అటువంటి నేను గురుపాదోదకం వల్ల పవిత్రుణ్ణయ్యాను అనగానే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, నువ్వు పో అని వాడిని పంపించేసి వాడు అలా వెళ్ళగానే పరుగు పరుగును పుష్కరుడి దగ్గరకు వచ్చేసాడు. ఇక ఈ ఘట్టం చెప్పడం తప్పదు కాబట్టి చెప్పడం అన్నమాట. అంతటి దుర్మార్గులేని శిష్యులు ఉంటారు గురువుల దగ్గర. వాడు ఏమన్నాడు తెలుసా, దుర్మార్గుడా, క్షుద్రుడా, నృశంసుడా, నీచుడా, దొంగ గురువు అన్నాడు. ఇవన్నీ సర్టిఫికెట్స్ గురువుగారికి వాడిచ్చింది. గురువుగారు నిర్వికారంగా చాలా బాగున్నాయినైనా ఎంత అద్భుతంగా ప్రశంసిస్తున్నావో, ఇంకేమైనా ప్రశంసలు ఉన్నాయా అన్నాడు. ప్రశంసలు ఏమిటి, నిన్ను ఎన్ని తిట్టినా తప్పే, నేను తిడుతూ ఉంటే పొగిడానంటావా అన్నట్ట. నాకు పొగడతలైనా తెగడతలైనా ఒకటిలే అన్నాడు ఆయన. పొగడ్డం కాదు తెగడ్డం కాదు, నీలాంటి గురువులు గొంతుకు వచ్చినా తప్పులేదు, అసలు 24 గంటలు న్యూస్ ఛానల్స్ వాడిని పిలిచి నేను అల్లర చేయాలి, అయినా ఫోన్లో ఊరుకుంటున్నాను అన్నట్ట. ఇంతకీ ఇన్ని తిట్టావు కదా ఏమిటి కారణం అడిగితే, ఏమిటేమిటి నిన్నగాక మొన్న వచ్చిన బోయివాడికి, మాంసంతో బతికేవాడికి, హింసాపరుడికి మంచి మంత్రం ఇస్తావా, 7.5 క్రితం నీ దగ్గరకు వచ్చిన వాడిని, బాగా చదువుకున్న వాడిని, వ్యాకరణ పండితుణ్ణి, నన్ను పట్టుకుని నాకు మంచి మంత్రం ఇవ్వకుండా పనికి మెలిన మంత్రం ఇస్తావా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నీకు పక్షపాతం ఎక్కువైపోయింది, నీలాంటి గురువుల వల్ల ఈ ధరణి అంతా బరువు ఎక్కువైపోయి బాధపడిపోతుంది అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఇంతకీ ఆ బోయవాడికి నేను ఏం మంత్రం ఇచ్చానో నీకు తెలుసా అన్నట్ట. ఏమిచ్చుంటావు, వాడిని బాగు చేసే మంచి మంత్రం ఇచ్చుంటావు, నాకేమో కంత్రి మంత్రం ఇచ్చావు అన్నట్ట. మంత్రాలు అలా ఉండవు నాయన, నీకు ఇచ్చిన మంత్రం ఒకసారి మళ్ళీ చదువు అన్నాడు. ఓం శ్రీం శ్రీ సువర్చల హనుమతే నమః, ఇదే మంత్రం వాడికి ఇచ్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు వీడు తెల్లబోయాడు, ఏమండి నిజంగా చెబుతున్నారా అబద్ధం ఆడుతున్నారా అన్నట్ట. నాయన అసత్యం ఆడే కర్మయోగం గురువులకేమిట్రా, ఇంకా నువ్వు కాబట్టి శిష్యవాత్సల్యం పోక నేను మెత్తగా ఉంటున్నాను, నేను కన్నెర్ర చేస్తూ నువ్వు భస్మం అయిపోతావు, కానీ తపశ్శక్తిని అలా క్షుద్రశక్తికి వాడం మేము. ఇంతకీ ఆ మంత్రం నీకు ఇచ్చిన మంత్రం ఒకటే, అంటే బోయేవాడికి ఇచ్చినా నీకు ఇచ్చిన మంత్రం ఒకటే, మనిషిని బట్టి మంత్రం మార్చడాలు లేకపోతే ఒక మనిషి మీద పక్షపాతంతో బాగా పనికొచ్చే మంత్రం ఇచ్చి పనికిరాని మంత్రం ఇవ్వడం ఏమిట్రా, ఈ సృష్టిలో మంత్రాల్లో పనికిరాని వంటి ఏముండవు, అన్నీ పనికొచ్చేవే వెర్రివాడ. ఆ మాట అన్నావంటేనే నువ్వు భ్రష్టుడు అయ్యావని అర్థం. మరి అలా అయితేనండి, 7 పైగా నేను చేస్తూ ఉంటే నాకెందుకు ఫలించలేదు, వాడికి ఎందుకు ఫలించింది 3 రోజులు అన్నట్ట. ఇప్పటికీ నీ లోపం నీకు అర్థం కాలే, నీ లోపం నీ పాపం నీకు శాపమై నీకు ఇంత తాపం కలిగించింది, ఆ అంతస్తాపం నుంచి బయటపడలేక ఇంకా గురుద్రోహాన్ని పెంచుకుంటూ పోతున్నావు. మూఢుడా, నీకు వచ్చినటువంటి క్లిష్టత ఏమిటో చెప్పనా, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురు యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద, తీర్థం మీద, ద్విజుడి మీద, దైవం మీద, దైవజ్ఞుడి మీద, గురువు మీద, ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తాయి. అందులో మొదటిది ఏమిటి? మంత్రం. ఇది మంత్రం. రెండు అక్షరాలున్నా, ఒక్క అక్షరం ఉన్నా, పది అక్షరములున్నా మా గురువు గారు ఇచ్చారు, ఇది చేసుకుంటే దీనివల్ల నాకు ఫలితం వస్తుంది అని మంత్రం మీద కఠోర విశ్వాసం ఉండాలి. అంతేగాని ఉత్తి అయ్యమ్మని ఒక్క అక్షరం ఇచ్చారండి, ఇది చదువుకుంటే చదువు వస్తుందా అండి అని నువ్వు ప్రశ్నించిన వెంటనే ఆ మంత్ర ఫలితం పోతుంది. అందుకని ముందు మంత్రే, మంత్రం మీద నీకెంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. గురువుకి తెలియదా నీకేమి ఇవ్వాలో? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మంచి మందు ఇచ్చారు అనుకోండి, డాక్టర్ గారు ఈ మందు సరిపోతుందా అండి, ఇంజక్షన్ పడవకూడదా అండి అంటే అందుకే పొడిచి పారేస్తారు వాళ్ళు. బాగా వాళ్ళ చెప్పినట్టు వినాలి. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వే రోగం గురించి చెప్పి మందు అడిగి ఆయన ఇచ్చిన మందు తీసుకోవడం మాని ముందు నువ్వే ఓ మందు సజెస్ట్ చేస్తే ఎలాగా? అందువల్ల మంత్రాన్ని అంత జాగ్రత్తగా నమ్మాలి. తీర్థే, తీర్థయాత్రాస్థలానికి వెళ్ళినప్పుడు ఇది కాశీ, ఇక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు, పూజిస్తే ఫలితం వస్తుంది, ఇది అయోధ్య, ఇలా నమ్మకం ఉండాలి. తీర్థము అంటే స్నానం చేసే నదులు కానీ, అక్కడుండే దేవతలు కానీ, వీటితో పాటుగా మరొకటి కూడా, గుడిలోకి వెళ్ళగానే ముందు మన చేతిలో అభిషేక ద్రవ్యం తీర్థం పోస్తారు, ఇది మంచినీళ్ళు అనుకోకుండా తాగండి. తాగేటప్పుడు అయ్యో పూజారి గారు ఇప్పుడే పోశారు ఉద్ధరణితో నీళ్లు, ఇవి ట్యాప్లో వాటర్ ఏమో అనుకుంటే అది ట్యాప్ వాటరే. అలా కాకుండా ఇది అపూర్వమైన భగవంతుని పాదోదకం అనుకుంటే అప్పుడు తాగితే ఫలితం వస్తుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మంత్రంతో చెబుతారు వాళ్ళు కావాలనే. ఎంత సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. నువ్వు ఏ గుళ్ళో కడితే ఆ పాదోదకం పావనం సుఖం అంట. అందువల్ల ఇది సాలగ్రామశలతో కూడినది, అన్ని పాపములను హరిస్తుంది. ఆజన్మకృత పాపానం అంటే అర్థం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. జన్మ అంటే పుట్టుట, అప్పటి నుంచి ఆజన్మకృతము అంటే పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు చేసిన సకల పాపములను పరిహరించేటటువంటి తీర్థమిది. ఈ అకాల మృత్యుహరణం పైగా, అకాల మృత్యు అంటే మనకి ఆయు ఉన్నా కూడా చచ్చిపోతే దానికి అకాల మృత్యు అని పేరు. ఒక్కొక్క వ్యక్తికి పుట్టుక సమయంలో జాతకరీత్యా ఇంత ఆయు ఉంటుంది. ఓ 90 ఏళ్ళు బతకాలనుకోండి, కానీ ఓ 70 ఏళ్ళకు కూడా చచ్చిపోవచ్చు. ఎందువల్ల? మహాపాపాలు చేస్తే. దానికి ఉదాహరణ దుర్యోధనుడే. కౌరవులకి 128 ఏళ్ళు రాశాడు బ్రహ్మ నుదుట. దుర్యోధనాదులకి నిజానికి ఆయుర్దాయం నుదుట రాసింది ఎంత బ్రహ్మగారంటే 128 ఇయర్స్. కానీ 60 ఏట చచ్చిపోయాడు దుర్యోధనుడు. ఎందుకు చచ్చిపోయాడు? పాంచాలీ కబరీ వికరషత మహాపాపక్షత ఆయుష్కులని అన్నాడు భాగవతంలో. ద్రౌపదీదేవి దుట్టు ముడి పుచ్చుకొని సభలోకి ఈడ్పించాడు దుర్యోధనుడు. ఆ సమయంలో కౌరవులంతా గుడ్లప్పగించి చూశారు. దాంతో వారందరికీ 68 ఏళ్ళ ఆయువు పోయి సరిగ్గా షష్టి పూర్తి అవగానే వీళ్ళకి మొదనష్టి పూర్తి అయిపోయింది, మొత్తం చచ్చిపోయారు. ఎంత గొప్ప విషయం చూసారు. ఇది భాగవతం రోజు వింటున్నారుగా, అందులో ఉందిగా ప్రారంభంలోనే ప్రథమ స్కందంలో. కేవలం పాంచాలీదేవి దుట్టుముడి పుచ్చుకున్న మహాపాపంతో వాళ్ళ ఆయువు క్షతం నాశనమైపోయింది, నశించింది. ఆ ఆయువు తిరిగి రావడానికి మరీ అంత పాపం కాకుండా కొన్ని పాపాలు చేస్తే మనకు కూడా రోజు గడియో అరగడియో సంవత్సరమో అర సంవత్సరమో ఇలా పోతూ ఉంటాయి చేసే పాపాలన్నిటి వల్ల. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఈ తీర్థం. అందుకని అకాల మృత్యుహరణం అని చెప్పి నీ చేతిలో తీర్థం పొయ్యగానే దానిని నీవు తాగావంటే ఇదిగో మనం చేసిన పాపం వల్ల పోయిన ఆయువు తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి ఏ గురువుగారో చెప్పులు ఎత్తుకుపోతే వాడికి 6 నెలల ఆయువు పోతుందని శాస్త్రం. నా చెప్పులు ఎవడన్నా ఎత్తుకుపోయాడంటే వాడు గ్యారంటీగా 6 నెలల ముందు చచ్చిపోతాడు. అదే గుళ్ళోకి వెళ్ళి తీర్థం భక్తితో తాగితే ఈ 6 నెలల ఆయువులో 3 నెలల ఆయువు తిరిగి వస్తుంది అనమాట. అందుకని నా చెప్పులు ఎత్తుకుపోయి తీర్థం తాగకండి. తాగితే 6 నెలలు పోతే 3 నెలలే వెనక్కి వస్తుంది. రోజు తీర్థం తాగాలి దీనికోసం. అయినా ఎందుకు వచ్చింది అంటే ఏదైనా పొరపాటు ఎత్తుకుపోతే. నాకు జరిగింది, ఒకడు తిరుపతిలో ఉపన్యాసం జరుగుతుండగా ఆడిటోరియంలో నా చెప్పులు కొత్త చెప్పులే పోయాయి. దాంతో పాప నిర్వాహకులు గురువుగారిని ఎలా పంపుతామని మంచివాళ్ళు కనుక వాళ్ళు కొత్త చెప్పులు చేత పట్టుకొచ్చారు. ఒక 1 వారం రోజుల్లో పోయాక మా పీఠానికి ఒక ఉత్తరం వచ్చింది, చాలా జాగ్రత్తగా దచ్చాను నేను. అందులో ఏమన్నా తెలిసా, గురువుగారు నేను మీ భక్తుణ్ణి, మీ పాదుకల్ని పూజించుకోవడం కోసం మీకు చెప్పకుండా మీ పాదుకలు పట్టుకుపోయాను. గురువుగారి పాదుకలు అడిగి పట్టుకెళ్ళాలి కానీ దొంగతనంతో పట్టుకెళ్తే నేనేమైపోతాను? అందువల్ల భక్తుడైన ఈ భక్తులతో చాలా యాతన అయిపోతుంది అన్నాడు. అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే నా అదృష్టం వల్ల గుంటూరులో పైన పెట్టుకుని కిందకి రావడం కాబట్టి ఇక పోతాయనే వెంగలేదు, హరిగారికి కొత్త ఖర్చు లేదు, అందువల్ల ఇవి హరిహండం లేదు కనుక సాధారణంగా ఇలాంటి పాపములకు ఏమిటంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తీర్థం వల్ల పోతాయి. అందుకని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సకల వ్యాధులని తొలగిస్తుంది. సమస్త పాపక్షయకరం ఒకటి పా అది ఇది కాదు, సర్వపాపములను క్షయించేటటువంటిది అది ఈ భగవత్పాదోదకం. అంటే విష్ణుపాదోదకం, హరిపాదోదకం, శివపాదోదకం, హనుమత్పాదోదకం అని ఆ పవిత్ర తీర్థం తీసుకోవాలి. ఆ తీర్థం తాగేటప్పుడు అంత నమ్మకంతో ఉంటే అప్పుడు ఆ తీర్థం తాగిన ఫలితం ఉంటుంది. అదే నమ్మకం లేకుండా ఊరికే కుళాయి నీళ్ళు ఇచ్చేస్తున్నాడండి ఈయన, లేదా మినరల్ వాటర్ పోసేస్తున్నాడండి అనుకుంటే అది కేవలం వాటరే అవుతుంది అనమాట, అందులో ఏ మ్యాటర్ ఉండదు. ఇది తెలుసుకోవాలి. మొదటిది మంత్రం, రెండవది తీర్థం, మూడవది ద్విజే. నీ పురోహితుడి మీద కూడా నీకు నమ్మకం ఉండాలి. పురోహితుడు ఏం చేసినా నమ్మాలి తప్ప ఏమయ్యా మా పురోహితుడికి మా మంత్రం రాదేమో అన్నావా, ఆ పురోహితుడి వల్ల నువ్వు చేయించుకునే పూజలు నీకు ఫలించవు. పురోహితుడిని పూర్తిగా నమ్ము, ఎవడో ఒక్కడి నమ్ము. దైవే దైవం మీద కూడా అంతే, ఈ ఊళ్ళో ఈ దేవుణ్ణి పూజిస్తే నా కోరికలు తీరుతాయి అని ఒక దైవం మీద నమ్మకం పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు ఆ దేవతానుగ్రహం మనకి లభిస్తుంది. ఇంతున్నాడండి ఆంజనేయుడు, అంత మాత్రానికి ఆయనకి వెళ్ళి ఆకులతో పూజ చేస్తే ఫలితం వస్తుందా అని ఎప్పుడు అడక్కు. ఎంతున్నా అంతున్నా స్వామి స్వామి ఆ విషయం మర్చిపోద్దు మనం. ఎంత కావాలండి విషం, ఇంత విసర చాలు. అలాగే ఈ సంసారంలో ఉన్న రోగాలను తొలగించే అపూర్వమైనటువంటి విషము కానీ, లేదా సంసారంలో పునరుజ్జీవనం ఇచ్చేటటువంటి అపూర్వ అమృతం కానీ స్వామివారు అంటే. కాబట్టి అదిగో ఆంజనేయుడు ఉన్నాడు, చక్కగా బంగారం కవచంతో ఉన్నాడు, బంగారం గత్తం ఉన్నాడు, ఈయనకి దండం పెట్టాం, ఈయన దగ్గర ఆకులతో పూజ చేశాం, ఇక మన పాపాలు పోతాయని నమ్మామంటే తప్పక పోతాయి, శుభం కలిగి తీరుతుంది. దైవం మీద అంత కఠోర విశ్వాసం ఉండాలి. నాలుగవది దైవం, ఐదవది దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా నమ్మకం ఉండాలి. ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నాక మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఈ ముహూర్తం బాగుందని ఎప్పుడు అడగద్దు, గుర్తుపెట్టుకోండి. దొరికాయి కదా సెల్ ఫోన్లని, ఏమండి గుళ్ళో పంతులు గారు ముహూర్తం పెట్టారండి అది బాగుందా అని ఎందుకు అడగడం? నీకు నమ్మకం లేకపోతే అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వెళ్ళాక ఆయన ఏం చెబితే అదే వినాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక జ్యోతిష్కుడు పెట్టిన ముహూర్తం మీద నమ్మకం లేకుండా ఇంకోటి దగ్గరికి వెడితే మాత్రం అది మహాపాపం, దానివల్ల ఫలితం కూడా ఉండదు. భేషజే వైద్యుడి మీద కూడా అంతే, నీకు వైద్యుడి మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆ వైద్యం అంత బాగా ఫలిస్తుంది. గురువు గురువుగారి మీద, ఆఖరిని ఎందుకు చెప్పారంటే గురువుగారు వీళ్ళందరికీ అతీతుడు, గురువు మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉండాలి. మా గురువు మా గురువు మా గురువు దేవుడు అనుకోవాలి, ఆయన ఏం చెబితే చేయాలి. గురువుగారు మీరు ఇలాగే చెబుతారండి, మీరు ఏం చెప్పినా మా గురువుగారు అంతేనండి అలాగే అంటాడండి, మా పని మాదేనండి అంటే వాడు ఎన్ని జన్మలెత్తినా అలోలక్షణాన్ని అలవటించవలసిందే కానీ వాడికి మాత్రం మోక్షం రాదు. అందువల్ల నాయన కింతు నాస్తి తవ శ్రద్ధ, నీకు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఎంత నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఆ మంత్రం మీద నమ్మకం ఉంది కానీ దేవుడి మీద ఉంది కానీ గురువుగారి మీద నీకు నమ్మకం లేదు. ఈ మాట మళ్ళీ చెప్పాడనమాట, గురువు మంత్రోపదేష్టరి, మంత్రమును ఉపదేశించిన గురువు మీద నీకు ఉండవలసినంత నమ్మకం లేకపోవటం వల్ల మంత్రం ఫలించలేదు, దానివల్ల దైవానుగ్రహం లభించలేదు. ఆ దెబ్బతో నువ్వు భ్రష్టుడు అయిపోయి గురువుని ఇంకా తిట్టడం మొదలెట్టి కొత్త పాపాలు మూట కట్టుకున్నావు, ఉన్న పాపాలు తాలక. దేవాదప్యధికం మాన్యో గురుర్ మంత్రోపదేశకగా, నాయన మేమంతా గురువులు ఎలా అయ్యామో తెలుసా, దేవుడి కంటే దేవుడి మంత్రం ఇచ్చిన గురువే గొప్పవాడని నమ్మటం వల్ల. అది దేవాత్ అపి అధికం మాన్య, దేవుని కంటే ఎక్కువ మాన్యుడు గురువే. అందుకనే పెద్దలు ఏం చెప్పారు, దేవుడు నీ పక్కన నిలబడ్డాడు, పక్కన గోవిందుడు ఓ పక్కన గురువుగారు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరిలో ఎవరికి నమస్కారం చెయ్యాలి? ఇక్కడ గురువు ఇక్కడ గోవిందుడు, ముందు గోవిందుడిగా తర్వాత గురువుగా. దాన్నే కబీర్ దాస్ గారు హిందీలో దోహాలో చెప్పాడు, గురు గోవిందు దోవుఖడే కాకే లాగోపాయ్ బలిహారి గురు ఆప్పునే గోవింద దియోబతాయ్. ఎదురుగుండా గురువు గోవిందుడు ఒకేసారి నిలబడితే ఆ ఇద్దరిలో ముందు ఎవరి కాళ్ళు పట్టుకోవాలా అని నాకు అనుమానం వచ్చింది. ఒక్క క్షణకాలంలో నేను నిర్ణయానికి వచ్చి ముందు గురువుగారికి నమస్కరించాను, ఆ తర్వాతే గోవిందుడి దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడని ఆ పదం ఉందని చెప్పింది మా గురువుగారు కనుక. మీరు ఆలోచించండి, మీ గురువే లేకపోతే అసలు గోవింద శబ్దం ఎవరిచ్చారు మీకు? ఇవాళ ఈ మంత్రం కానీ, ఈ గురు ఈ గుళ్ళు కానీ, ఈ గోపురాలు కానీ, ఈ దేవతామూర్తులు కానీ ఇవన్నీ గురువుల యొక్క అనుగ్రహంతో వస్తున్నాయి. మొదటి గురువు పరమాత్మ, ఆ తర్వాత మన గురువే మన గురువు అంటే. కాబట్టి అందరికంటే గొప్పవాడు గురువు. మంత్రోపదేశం చేసిన గురువు మీద నీకు నమ్మకం లేకపోవటం వల్లే ఇన్ని రోజులు గడిచినా నీకు మంత్రసిద్ధి అవ్వలేదనగానే ధ్వజదస్తుడు ఏడ్చి, ఎంత పొరపాటు చేశాను, అజ్ఞానం వల్ల నా కళ్ళు మూసుకుపోయి గురుద్రోహం చేశాను, ఒక్కనాడు నిన్ను తలుచుకోలేదు, అసలు మంత్రోపదేశం చేస్తానన్నప్పుడైనా గురుర్ బ్రహ్మ అనలేదు, ఛీ అని మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తుమే తొలుకొని నేను చేసిన పాపాన్ని క్షమించండి, గురువుల కంటే ఈ లోకంలో అవ్యాజ కరుణామూర్తులు మరొకరుండరు అనగా ఆ పశ్చాత్తాపానికి జాలిపడి అసలే చచ్చిపోతున్నాడు వీడు, అందుకని మనస్సు మారిందని గ్రహించి మళ్ళీ ఉపదేశించాడు. ఈసారి 9 రోజులు జపం చేయగానే, అంటే ఎంత పునరుపదేశం పొందినా వాడికి 2.5 రోజులకే కనబడ్డాడు ఆయన, 3వ రోజు మధ్యాహ్నానికి, వీడికి 9 రోజులు పట్టింది. కొంత గురుద్రోహ పాపం ఉండడం వల్ల ఎంత పశ్చాత్తాపడ్డాడో, నిజంగా గురువును భక్తితో పట్టుకున్నాడు, అయినా పాపం కొంత శేషం ఉండడం వల్ల ఎక్కువ టైం పట్టిందనమాట. చూసారు, అందుకని ఒక్కసారి కూడా మనం గురుద్రోహం చేయకూడదు. దేవీభాగవతంలో యాజ్ఞవల్కుడి కథదే కదా, గురుద్రోహం చేసి యాజ్ఞవల్కుడు ఎంత నష్టపోయాడో మనం దేవీభాగవతంలో సరస్వతీ కవచ ఉపాఖ్యానంలో చెప్పుకున్నాం ఒకసారి. కాబట్టి అనుక్షణం గురువు దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఏ పరిస్థితుల్లోనూ తలెగరేయకండి. వేస్తే తాత్కాలికంగా గురువుగారిని మీరు ఎదిరించినట్టు అనిపించచ్చేమో, కానీ శాశ్వతంగా భ్రష్టత్వం పొందుతాం. అందులో ఎదురుగుండా ఉన్నప్పుడే కాదు, వెనక్కి వెళ్ళాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయన 9 రోజులు జపం చేయగానే ఎదురుగుండా హనుమంతుడు కనబడ్డాడు. ధ్వజదత్తుడు హనుమంతుడిని ఆ రూపాన్ని చూసి అన్నాడట, స్వవర్చలాధిష్ఠిత వామ భాగం వీరాసనస్థం కపి బృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతవానాం అభీష్టదం శ్రీ హనుమంతమీడే, శ్రీ హనుమంతమీడే. ఒక పక్కన సువర్చల కాంతిస్వరూపంతో వీరాసనం వేసుకుని మహానుభావులైన సుషేణుడు, అంగదుడు వంటి వానర వీరులతో కలిసి దర్శనమిచ్చాడు ఇప్పుడు ఇతడికి. అది అదృష్టం. అక్కడ కపిబృంద సేవ్యం అన్నారు, ఎంత పూర్వం ఎవరికి ఇవ్వాల, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడంటే పశ్చాత్తాపం కలిగింది, పైగా పరివారంతో దర్శనమిస్తే భవిష్యత్తులో వీడికి గురుద్రోహం చేయాలనే కోరిక కలగదట. భగవంతుడు ఒంటరిగా రాకుండా తన పారిశ్యులతో పారిశ్యచరులతో వచ్చాడంటే మాత్రం గురుద్రోహం చేయరు వాళ్ళు. అలా అనుగ్రహించేటప్పుడే భగవంతుడు ఒంటరిగా రాకుండా అమ్మవారితో కానీ లేదా పక్కన ఉన్నటువంటి పరిజనులతో కానీ వస్తాడు. అప్పుడప్పుడు అరుదుగా అలా కనపడతారు. మహానుభావుడైనటువంటి కపీశ్వరుడికి ఒకప్పుడు అలాగే దర్శనమిచ్చాడు, మహేంద్రుడు అనేవాడికి ఒక ఆయనకి అలాగే దర్శనమిచ్చాడు, అక్రూరుడికి ఇక శ్రీకృష్ణుడు అనేక పరివారంతో దర్శనమిచ్చాడు. ఇచ్చారంటే అవతల వాడికి భవిష్యత్తులో ఎక్కడ గురుద్రోహ పాపం రాకుండా ఉండాలి అనే ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఆయన కపిబృంద సేవ్యుడై ఉన్నాడు. అటువంటి నీ పాదాన్ని శరణు వేడుతున్నాను, నా అభీష్టమును హనుమంతుడు తీర్చుగాక. తండ్రి ఇక్కడి నుంచి కదలలేను, అలాగని నీకు పూజ చేయకుండా ఉండలేను, అందుకే మనస్సుతోటి యదమర్ఘ్యం యదం పాద్యం పూజార్థం కుసుమాన్యపి ఫలాని మాని గృహ్ణీష్వ భక్తానుగ్రహ తత్పరా. ఇదే అర్ఘ్యం అని కన్నీళ్లు పోశాడు. ఈ కన్నీళ్లతోటే నీ కాళ్ళు కడుగుతున్నాను, ఇదే నీకు ఆచమనం. ఈ కన్నీటి బిందువులే పూజార్థం నీకు ఇచ్చే పుష్పాలు, ఒక్కొక్క బిందువు ఒక్కొక్క పుష్పం నీకు, ఇవే పళ్ళు ఆహారంగా సేకరించు ఓ భక్తానుగ్రహ తత్పర అని ఆనంద బాష్పాలతో పూజించాడు. అప్పుడు హనుమంతుడు ఏం కావాలో కోరుకున్నట్ట. ఇదివరకు ఏమను అనుకున్నాడు నిజానికి ఇతను, నాకు దారిద్ర్యం, సంపదలు రావాలి, పెళ్ళాం బిడ్డలు పోషించుకోవాలి, మంచి ఇల్లు ఉండాలి, అది కూడా మంచి గుంటూరులో హిందూ కాలేజీ సెంటర్లో మంచి అత్యద్భుతమైన భవనం ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు కనపడితే ఏం కోరగలడండి, అందుకని ఏమన్నాడు తెలుసా, ఇక నా కోరికలు నశించాయి, నా కోరికలు నశించి పూర్తిగా నశించిపోయాయి, నా మోహంబు నశించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే, ఇప్పుడు నాకు జ్ఞానం అనేటటువంటి జ్యోతి కనపడింది, దేవత్వం ప్రణిపత్య నమ్ర శిరస యాచే వరం సాంప్రతం భావస్తే పద పంకజే భవతు మే భక్తి పరా శాశ్వతి త్వద్భావస్తవ భక్తజాల విషయే భూయాత్త దేవాశ్రయే స్వాంతే కాంక్షితమేత దేవ హనుమన్ నత్వాం వరం ప్రార్థయే. తండ్రి, ఈరోజు నుంచి నాకు వేరే కోరికలు లేవు, నేను నిన్ను ఇంకే వరం అడగను, ఒక్కటే ఒకటి అడుగుతున్నాను, నీ పాదాలు రోజు నాకు కనపడాలి, దాని మీద నా తల పెట్టాలి, తలపెట్టి పూజించాలి, ఆ తర్వాత శాశ్వతంగా నీ పాదాలని పూజించే భక్తి మనస్సులో స్థిరమై నెలకొల్పాలి, స్థిరంగా ఈ భక్తి నెలకొని ఉండాలి. అంటే ఈరోజు పూజించినే మర్చిపోకూడదు, ఎప్పుడూ హనుమ హనుమ అంటూ నీ పాదాలని మనస్సులో పెట్టుకు పూజించే భాగ్యం ప్రసాదించు, నీ భక్తులతో స్నేహం ప్రసాదించు, ఎవరైనా కనబడితే వారిని గౌరవించి పూజించే సంస్కారం ఇయ్యి, గురుభక్తి తరగని గురుభక్తి ప్రసాదించు, నాకు మోక్షం తప్పింకేం వద్దన అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఈ జన్మలో నిన్న మొన్నటిదాకా కోరికలు మనస్సులో పెట్టుకొని నా మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానం చేసావు, హఠాత్తుగా ఇప్పుడు మోక్షం అడిగితే ఎలా ఇస్తాను? పాత కోరిక ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా సంకల్పం మొదట్లో ఏదుందో అదే నెరవేరుస్తాడు పరమాత్ముడు, తర్వాత మనస్సు మార్చుకుంటే కుదరదు, ఇక ఓపెన్ అయిపోయింది అకౌంట్. ఇక నీకు ఇప్పట్లో మోక్షం రాదు, పైగా నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, నీ పూర్వజన్మ వృత్తాంతం తెలిస్తే అప్పుడు నువ్వెవడవో, ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డావో, ఈ జన్మలో కూడా ఎందుకు ఇంత యాతన పడ్డావో తెలుస్తుంది. ఇంత పూర్వజన్మలో నీ పేరు ధర్మసారుడు, ఆ సమయంలో నువ్వు నీ భార్య చేసిన పాపాలన్నీ ఎన్నికవు, మీకు చివరి రోజులలో పోన్లే ఇంతకాలం పాపం చేశాం, ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి మంత్రాన్ని అనుష్ఠానం చేసి తరించాలి అని నీకు అనిపించింది చివరి రోజుల్లో. ఆ సమయంలో మురకండు అని ఒక మహర్షి కాశీ దగ్గర కేకారణ్యాల్లో ఉన్నాడు, ఆయన కొడుకే మార్కండేయుడంటే. ఆ మురకండ మహర్షి పరమ మంత్రవేత్త అని తెలిసి కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకుని, నీ భార్యని వెంటబెట్టుకుని, అన్నాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మరిచిపోయి మంత్రానుష్ఠానం కోసం ఆయన దగ్గరికి బయలుదేరావు. కానీ అంత పూర్వం నువ్వెవరికి అన్నం పెట్టలేదు, చాలా పాపాలు చేసావు, ఆ పాపాలన్నీ చెప్పడం కూడా అనవసరం నాయన, నీకు చదువుకుండి బాగా సంస్కారం ఉన్న జాతిలో పుట్టి కూడా బ్రాహ్మణి అయ్యుండి కూడా అన్ని పాపాలు చేయటం వల్లే నీకు పాపం ఎక్కువైపోయింది, దౌర్భాగ్యపు బుద్ధితో గురువుగారి దగ్గరికి బయలుదేరాం. దారిలో భరతుడు అని పేరు కలిగిన ఒక వ్యక్తి పెద్ద గొంతుకుతో ఓం హనుమతే నమః ఓం హనుమతే నమః అని అరుస్తున్నట్ట. అప్పుడప్పుడు చూడండి, గుళ్ళోకి వచ్చినవాడు కొంతమంది పెద్ద గొంతు ఎత్తి చక్క జపాలు చేస్తూ ఉంటారు, శ్లోకాలు ఎదురుకుండా కనపడగానే ఆనందం తట్టుకోలేక ఆ శ్లోకాలు పెద్ద గొంతుకుతో చదువుతారు. అలాగే పాపం భరతుడు అనేవాడు అడవిలో పెద్ద గొంతుకుతో హనుమతే నమః అని అరుస్తున్నాడు. వీడేమో పరమ దౌర్భాగ్యుడు, చేసిన పాపాలు ఎక్కువ, ఇప్పుడు మంత్రం పొందడానికి మృకండు దగ్గరికి వెడుతున్నాడు, అయినా సరే ఈ పైకి అరుస్తున్న భరతుడు చూడగానే వీడి కోపం వచ్చింది, ఎవడెవరా నువ్వు అసలు, మంత్రాల్లో పైకి అరవచ్చా? మంత్రం ఎప్పుడూ రహస్యంగా లోపల లోపల చేయాలి, నీకు మంత్రం ఇచ్చిన గురువు ఎవడు, వాడు ఉత్తరాష్ట్రుడు, నువ్వు ఒక జ్యేష్ఠుడివి, నికృష్టుడివి అని తిట్టాడు. అయినా వాడేమన్నట్ట, మా గురువుగారు నాకేం చెప్పలేదండి, నేను ఇలాగే అలవాటండి, నేనేం చేయనండి, నాకు లోపల లోపల చెప్పని చేత కదండి, ఉన్నమాట చెప్పాడు, నేను లోపల లోపల చేసుకుంటే నా మనసు నిలబడదు, అందుకని పైకి చేసుకుంటే కొంతసేపే నా మనసు నిలబడుతుంది, మా గురువుగారిని ఇష్టం వచ్చేది చేసుకోమన్నారండి, మీరేమనుకోకండి, మా గురువుగారు దేవుడు అండి అన్నట్ట. ఎవడరా వాడు దేవుడు, వాడు బుర్ర పగలగొట్ట అన్నట్టు పాప. చదువుకున్నానని అహంకారం, అనేక మార్గాలు ఉన్నాయి, అందుకని ఇతరుల మార్గాలను తొందరపడి అధిక్షేపించకూడదు, ఆ మార్గం వల్ల లోకద్రోహం జరిగితే తప్ప తొందరపడకూడదు. ఇప్పుడు ప్రదక్షిణ వేగంగా చేస్తే కొన్ని కోరికలు తీరతాయి, మెల్లగా చేస్తే కొన్ని కోరికలు తీరుతాయి, అడుగులు అడుగు వేసుకుంటూ గర్భవతిలా నడిస్తే పునర్జన్మ ఉండదు. ఆ వ్యక్తికి ఏ కోరిక ఉందో దానికి అనుగుణంగా ప్రదక్షిణ చేయమని శాస్త్రం చెబుతోంది. అన్నిటికీ ఒకటే మంత్రం కష్టమా? పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. అందుకే మంత్రశాస్త్రం చాలా లోతుగా ఉంటుంది, పై పైన చదివి ఒక శ్లోకం చదివి అలాగే చేస్తే ఎలాగా? సూక్ష్మధర్మము స్థూల ధర్మము అని ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి తీర్థం తీసుకోకూడదు, నిలబడి తీర్థం తీసుకుంటే సురాపాన సమం భవేత్, మద్యపానంతో సమానం అన్నాడు. ఇప్పుడు మీరంతా గుళ్ళోకి వెడుతున్నారు, రోజు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా లేక అమ్మవారి దగ్గరికి వెళ్ళినా నిలబడి ఉండగా మీ చేతిలో తీర్థం పోస్తున్నారు, కాబట్టి ఆ శ్లోకం ప్రకారం అయితే మీరందరూ రోజు మద్యం తాగి వస్తున్నట్టున్నాడు ఉపన్యాసానికి. మరి ఎలాగండి అంటే అందుకని చెప్పారు నాయన, గుళ్ళో జనం ఎక్కువగా ఉన్నా నీకు మోకాళ్ళు ఉంగి కూర్చోవడానికి అవకాశం లేకపోయినా వేగంగా వెళ్ళి బయటికి వచ్చి ఇంకో తోటకి 10 మందికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా ఎంతేదండి, ఇది వెనకాల 100 మంది ఉంటారు కనుక అప్పుడు కొంచెం వంగితే, నడుమును వంచితే ఆ తీర్థం కూర్చుని ఆసనం మీద కూర్చున్న తీర్థంతో సమానం అని చెప్పాడు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఉపన్యాసానికి వచ్చే ముందు నాకు తీర్థం ఇస్తారు, నేను అక్కడ కూర్చుని కదలనంటే కూర్చుంటే లేవలేము ఒక్కోసారి, పోనీ నేనంటే ఏదో కుర్రాడిని కనుక పడుచువాడిని కనుక లేవగలుగుతున్నాను అనుకోండి, పాప ఇలాంటి ముసలాళ్ళు లేవాలంటే ఎంత కష్టం. అందువల్ల ఏమిటంటే వాడు కొంచెం వంగితే చాలు అని చేస్తారు అనమాట. అని సందర్భాన్ని బట్టి ఉంటుంది, ప్రతి దానికి ధర్మసూక్షం చెప్పారు, కొంచెం ఆలయంలో వంగితే చాలు అని. అలాగే సాష్టాంగ నమస్కారం చేయకపోతే నందీశ్వరుడు ఉన్నటువంటి ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేయని వాడికి ఆలయంలో ఉన్న శివలింగాన్ని అపహరించిన పాపం వస్తుందని ఉంది. మీరందరూ వీళ్ళకి సాష్టాంగ పడుతున్నారా? పడితే ఎంత ఇబ్బంది, ఎక్కడ నందీశ్వరుడి దగ్గర నుంచి సరిగ్గా టైం సరిపోదు, అదే సమయంతో పాటుగా, సమయం అంటే పోలేదు, ఒక 5 నిమిషాలు కేటాయిస్తాం కానీ స్థలం సరిపోదు ముందు, లేదా కాళ్ళు ఆయనకేసి అళ్ళచ్చు. అప్పుడు ఏం చెప్పాడు, 2 చేతులు జోడించి హృదయం దగ్గర చేర్చి నమస్కరిస్తే సాష్టాంగ నమస్కారం చేయడానికి అవకాశం లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, గుడిలో ఆవరణ స్థలము చాలకపోయినా, 2 చేతులు ఎడం వైపు జోడించి నమస్కరిస్తే అది కూడా సాష్టాంగ దండ ప్రణామమే. శివుడు స్వయంగా చెప్పాడు. ఇలా అన్నిటికీ సూక్ష్మములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెలియక కొంతమంది ఏం చెప్పేస్తారు, వాళ్ళకి తోచినట్టుగా గుళ్ళు వేగంగా ప్రదక్షిణ చేసావు అంతా దండగా. అలా అండం వల్ల వీడికి నష్టం, మీకేం నష్టం లేదు, మీరు చేసుకోండి, నిశ్చింతగానే చెప్పాను ప్రమాణం అనుకుని. మొహమాటలు లేకుండా వేగంగా కూడా చేయండి, కానీ మీ కోరిక ఏమిటో తెలుసుకుని చేయండి అంతే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ గురువుగారు, నాయన నువ్వు లోపల లోపల చేస్తే నీకు మంత్రం సిద్ధించడం లేదు, నీ మనస్సు నిలకడగా ఉండడం లేదు, కాబట్టి పైకి చేసుకో అన్నారట. ఈయన పైకి చేసేట, వాడు ఇష్టోదడి తిట్టాడు ఆ గురువుగారిని, వాడు మాత్రం వినకుండా చేసుకున్నాడు. ఈ తిట్టడంతో వీడి మనస్సు ఏమైపోయింది, ఇతరులను తిడితే కలుషితం అవుతుంది. ఆ కలుషిత మనస్సుతో మురకండుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. ఆయన మంత్రం ఇచ్చిన ఈ తిట్టిన దానివల్ల కాలుష్యమైన మనస్సు అవటం వల్ల నిలకడలేక నిశ్చలత లేక మంత్రం సరిగ్గా పట్టివ్వలేదు. అలా జపం చేస్తూ మధ్యలో మనస్సు నిలబడ్డం లేదు, ఈ మంత్రాలు ఎందుకు అని దాన్ని వదిలేసి దుర్మరణం పాలయ్యావు, ఆ పాపాత్ముడివే ఈ జన్మలో పుట్టావు నువ్వు అన్నాడు. ఇది హనుమంతుడు చెప్పిన మాట. నాయన మధ్యలో మంత్రం విడిచి కష్టనష్టాల పాలయ్యావు, పూర్వజన్మలో దానం చెయ్యలేదు, భక్తుల్ని దూషించావు, ఆ భక్తుడు గురువుని తిట్టావు. ఒకళ్ళ గురువుని తిట్టే అధికారం నీకెవడిచ్చాడు, నీ గురువు నీకెంతో, వాడి గురువు వాడికి అంతే కదా. అంచేత మనం ఎప్పుడు ఇతర గురువులు తిట్టకూడదండో, నీవు ఎలా గురువు అతడు కొంతమంది గురువే, నీకు నచ్చకపోతే నచ్చకపోయింది అది వేరే విషయం, అన్నీ అందరికీ నచ్చాలని ఎక్కడున్నది. అయిన్ని పాపముల వల్ల నువ్వు భ్రష్టుడివై ఈ జన్మలో మళ్ళీ కొన్ని అపరాధాలు చేసిన ఈ పుష్కరుడనే ఒక అపూర్వ గురువుగారి కటాక్షం నీకు లభించింది కాబట్టే నీ పాపములు పోయి ఆ భక్తి వల్ల, గురుభక్తి వల్ల నేను దర్శనమిచ్చాను. ఇప్పుడు నేను నీకు అపూర్వ వరాలు ఇస్తున్నాను. ఈరోజు నుంచి నీకు సకల సంపదలు వస్తాయి, ఈ క్షణం నుంచి అపూర్వ సంపదలు, ఎంతో పూర్వం ఎక్కడా ఎవరి దగ్గర లేని సంపదలు వస్తాయి. తర్వాత నువ్వు ఈ జన్మలో నీ భార్యతో పాటు నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు, అప్పుడు వచ్చే జన్మలో ఒక ఉత్తమ జన్మ వస్తుంది, మహారాజ పదవి పొందుతావు, ఆ జన్మలో మళ్ళీ అనుష్ఠానం చేసి అప్పుడు నా దగ్గరకు వద్దుగాని అన్నాడు. అని హనుమంతుడు మాయమైపోగానే సంతోషంగా అమ్మాయిని నమస్కరించి గురువుగారి పాదాల మీద పడి, తండ్రి చేసిన పాపాలను క్షమించావు, నాకు మంచి మంత్రం ఇచ్చావు, త్రోవ చూపించావు, నా లోపం ఏమిటో తెలియజేసి ఆ లోపాన్ని సరిదిద్దావు, నీ రుణం తీర్చుకోవాలని నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ఎంతో పూర్వం వాళ్ళ ఇల్లు ఎప్పుడో వచ్చాడు కదా ఏకంగానూ, ఒక గుడిసే, చూరంతా కిందకి పడిపోయి వర్షం వస్తే లోపలే వర్షం నీరుండేది, ఎండ దిగిపోయేది, పట్టపగల సూర్యుడు రాత్రి చంద్రుడు ఇంట్లోనే కాపురం పెట్టేవారు ఆయనకి, ఇక వర్షాకాలంలో వర్షదేవుడు ఉండేవాడు. ఆ గుడిసి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి హనుమంతుడి దేవుళ్ళ డబ్బులు వచ్చాక మంచి బిల్డింగ్ కట్టుకుందాం, మా ఆవిడ్ని వాళ్ళు చూద్దాం, హనుమంతుడు ఇంటికి వెళ్ళాక డబ్బిస్తానన్నాడు కదా అనుకుంటాడు పాప మీరు ఇంటికి వచ్చాడు. తీరా చూస్తే అక్కడ గుడిసి మాయమైపోయి ఆ స్థానంలో భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములను కలకంఠ సుఖనీలకంఠ సముత్కంఠ మానిత కూచితు ఉద్యానములను, ఒక అద్భుతమైన బంగారపు భవనం వచ్చి పడిపోయింది. 7 అంతస్తుల భవనం అది. ఈ భవనమంతా ఆపాదమస్తకం బంగారపు పూత పుయ్యబడి ఉన్నది. లోపల చుట్టూత పెద్ద కాంపౌండ్ వాళ్ళు ప్రాకారపు గోడ ఉన్నది. ఆ గోడకి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. లోపల ఉద్యానవనాలు ఉన్నాయి, దిగుడు బావులు ఉన్నాయి, హాయిగా స్నానం చేసేటటువంటి కొలనులు ఉన్నాయి, లోపల కోకిలలు కుహు అని కూస్తున్నాయి, అనేక శుభచర్యలతో ఉన్నది. దాసదాసీ జనం తెగ తిరుగుతున్నారు. ఏ వేపు చూచినా దాసదాసీ జనంతో, ఐశ్వర్యంతో, ఆహార పదార్థాలతో మహానుభావుడైన మహారాజు గారి గృహంలా కనపడింది. పొరపాటున నేను ఇక్కడికి వచ్చానేమో, దారి తప్పానా, లేకపోతే నేను అలా వెళ్ళగానే ఏ మహారాజన్నా వచ్చినా గుడిసి పీకేసి ఈ మధ్యకాలంలో ఎంత బిల్డింగ్ కట్టాడా, ఎంత కట్టినా ఏడాదిన్నరలో ఇంత భవనం కట్టగలడా, ఏం జరిగిందో ఏమిటో అని నా ఇంటి నుంచి పక్కకి ఎడదాం అనుకున్నాడు ఈయన. హనుమంతుడు అనుగ్రహంతో ఐశ్వర్యం వస్తుంది అనుకుంటే ఉన్నకూడదు, గుడిసిపోయింది ఏమిటారు బాబు అనుకుంటూ, ఇంతలో ఆ ఇంట్లోంచి ఒక ఆవిడ బయటకు వచ్చింది. మంచి పట్టు చీరలు కట్టుకుని అందంగా మెసమెసలాడిపోతూ మంగళహారతి పళ్ళెం పట్టుకుని గైకో నా విహారాతి గౌరీదేవి అని పాడింది. ఇదేమిటండి, ఈవిడ ఎవరో గొంతుకు చూస్తే ఎక్కడో విన్నట్టుంది, మంగళహారతి పడుతుంది అనుకుని, తమరెవరండి నాకు మంగళహారతి పళ్ళెం పడుతున్నారంటే, నేనండి మీ ఆవిడ్ని, శీలనండి అంది. ఆశ్చర్యం, అప్పుడు ఇలా బక్క చిక్కిపోయి ఈ గొంతుకు దగ్గర ఎముకు బయటకు పొడుచుకొచ్చి కుళ్ళిపోయిన బట్టలు కట్టుకున్న నువ్వేనా అంటే, అవునండి అదేమిటో చిత్రం, 3 రోజుల క్రితం హఠాత్తుగా మధ్యాహ్నం పూట ఈ గుడిసె స్థానంలో ఈ భవనం వచ్చింది, సంపదలు వచ్చాయి, దాసదాసీ జనాలు, ఈ బంగారాలు, ఆహార పదార్థాలు, ఒకటేమిటి సంపదలని చటుక్కుని పుట్టుకొచ్చాయి అంది ఆవిడ. ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ సంపదలు పుట్టాయి అనగానే, అమ్మ ఇంతకంటే ఏముంది, ఆనాడు హనుమంతుడు నాకు వరం ఇచ్చాడు నేటికి 3 రోజుల క్రితం, నీకు సకల సంపదలు వస్తాయని, నోటి మాటతో నా చేతికి ఇవ్వకుండా ఇంత మహావ్యవస్థని ఏర్పాటు చేసి ఇన్ని సంపదలు ఇచ్చి ఇన్ని భవనాలు ఇచ్చిన హనుమంతుడు రుణం తీర్చుకోలేనని ఆయనకి వ్యక్తితో నమస్కరించాను. ఎంత యోగం అని చూసారా, ఒక స్థలం చదువు చేయటం లేదట, పునాదులు వేయడాలు లేవు, ఎక్కడ కష్టపడ్డాలు లేవు, కాంట్రాక్ట్లు ఇవ్వడాలు లేవు, మళ్ళీ బేటలు ఇస్తాయేమో అనే వెంగలు లేవు, ఏమి లేవు, అన్నీ వచ్చి పడ్డాయి. ఇది కదా అపారమైన పరమాత్మ కటాక్షం అనుకుని భక్తితో ఇంటికి వచ్చి ఆ క్షణమే ఇంకెక్కడికి వెళ్ళాల, పూజామందిరంలోకి వెళ్ళి హనుమంతుడి పటం పెట్టుకుని పుష్పం పెట్టి ఆయన్ని కొలిచి అప్పుడు తర్వాత ఉన్నాడు. ఇప్పుడు మారాడు, నిత్యం హనుమంతుడిని పూజించాడు. ఇన్ని సంపదలున్నా నిర్వికారంగా పరమాత్మని పూజిస్తూ తినడం కోసం బ్రతకడం కాకుండా బ్రతకడం కోసం తిని భార్యతో పాటు పిల్లలతో పాటు హనుమంతుడిని అర్చించాడు. మళ్ళీ ఉత్తమ జన్మెత్తి ఆ తర్వాత జన్మలో హనుమంతుని లోకానికి వెళ్ళాడు. ధ్వజదత్తస్య చరితం ఏ శృణ్వంతి పఠంతి చ తస్య కార్యాణి సిద్ధ్యంతి హనుమత్ పదమాస్థితం. దీనికి ప్రత్యేకంగా ఫలశ్రుతి రాశారు పరాశరులు వారు. ఈ ధ్వజదత్తుని చరిత్రం ఎవడు శ్రద్ధతో వింటాడో లేక చెబుతాడో, ఇంట్లో కూర్చుని పరాశర సంహితలో ఈ ఘట్టాన్ని చదువుతాడో, అటువంటి వాడికి కార్యాణి సిద్ధి అంటే అనుకున్న పనులు అయి తీరతాయి, అన్ని పనులు అవుతాయి. ఆ తర్వాత హనుమత్ పదమాస్థితం, హనుమంతుని పదవిని కూడా పొందుతాడు. అంత ఉత్తమమైన చరిత్ర. ఇక మరిన్ని అపూర్వ ఘట్టాలతో రేపు కూడా అడుగు పెడదాం. చూస్తూ ఉండగా ఇంకా మనం కేవలం 4 రోజుల్లోకి వచ్చేసినట్టున్నాం. ఇక గురు శుక్ర శని ఆది, శనివారం నాడు అపూర్వంగా ప్రతిష్ట ఉంటుంది హనుమంతుల వారిది, ఆదివారం నాడు కార్యక్రమం ఉంటుంది, శ్రద్ధగా వినితరించండి. దాంతోపాటు శ్రీలంక రావాల్సిన వాళ్ళకి ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోయాక అంటే ఎంత ఉత్సాహం నాకు ఉండదు. అయినా మనందరం వెళ్ళి అరిష్ట పర్వతంలోనూ హనుమంతుడిని సేవించి ఆపై లంకా శంకరీ సన్నిధానంలో అంబాయాగం చేసి వద్దాం. మళ్ళీ రేపు 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహీం మహిషా.